అటువంటి శరత్కాలపు రాత్రులు జారక దుర్దశలయ్యి జారులకి మాత్రం అంటే రహస్యముగా విహరించే కొంతమంది దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు వెన్నెలలో అయితే అందరికీ దొరికిపోతామని భయపడుతూ ఉంటారట. అందుకని చీకటే కోరుకుంటారు వారు. ఎందుకంటే వెన్నెల్లో అయితే అందరికీ దొరికిపోతాం, మనం ఇలా రహస్యంగా సంచరిస్తున్నట్టు తెలుస్తుంది, రాజభటులు పట్టుకుంటారు, ఈ చంద్రుడు పోయి చీకటి వస్తే బాగుండు అనుకుంటారట. అలా విటులకి బాధ కలిగించే కాలం అది. కామతంత్ర టీక కలువల జోక కందర్పుడాక విటుల తాల్మిపోక చకిత చక్రవాక సంప్రీత జనలోక రాకవచ్చమేలు రాక యొగచు. కామతంత్రానికి ఒక వ్యాఖ్యానం వంటిది ఈ రాక. రాక అంటే పూర్ణిమ రాత్రి, చంద్రుడి వెన్నెలతో కూడిన రాత్రిని రాక అంటారు. ఆ రాక ఎటువంటిది అంటే కామతంత్రానికి వ్యాఖ్యానం. కలువలకి జోక ఆనందం కలిగిస్తుంది. కందర్పు డాక, కందర్పునికి ఒక పెద్ద పాత్ర, మన్మథ పాత్ర, మన్మథునికి విజృంభణని కలగజేసేటటువంటి కాలం అది. విటుల తాల్మిపోక, విటులందరూ కూడా ఎప్పుడు ఈ చంద్రుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఉండదు గనక. చకిత చక్రవాక, చక్రవాక పక్షులకి చంద్రుడు అంటే పడదు, సూర్యుడు అంటే ఇష్టం, అందుకని అవన్నీ చకితం అయిపోతున్నాయి, భయపడుతున్నాయి. సంప్రీత జనలోక, జనులకి మాత్రం వెన్నెల రాత్రి బ్రహ్మానందం కలిగిస్తుంది, కాబట్టి ఆనందాన్ని లోకానికి ఇస్తున్నది. అటువంటి రాక వచ్చింది మేలు రాకయ్యి. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో యమునా నదీ తీరంలో ఒకనొక దివ్య ప్రాంతానికి వెళ్ళి ఒక కదంబ వృక్షం కిందకి చేరి చక్కగా ఇలా త్రిభంగిలో నిలబడి వేణువు పుచ్చుకుని ఊదడం మొదలుపెట్టాడు. మురళి మోగడం మొదలయ్యింది, మనోహరమయ్యింది, మొత్తం చెట్లన్నీ పులకించిపోయాయి, చంద్రుడి యొక్క వెన్నెల కూడా పులకించింది, యమునా నది గగుర్పాటుకు గురయ్యింది, పాములన్నీ అక్కడికి చేరి కుబుసములు విప్పి పడగలు విప్పి ఆడడం మొదలెట్టాయి, ఎక్కడెక్కడోలో ఉన్న ఆవులు దూడలు పరుగు పరుగున అంబా 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 అంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చాయి, ఆయన శరీరం అంతా నాకడం మొదలుపెట్టాయి, ఆకాశంలో విహరిస్తున్న అప్సరసలంతా ఆనందంతో పైనుంచే చేతులూపి వాళ్ళు పరవశించిపోవడం మొదలెట్టారు. ఈలోపు ఇక్కడ బృందావనంలో ఒక ఆవిడ అప్పుడే పాలు పెతకడం మొదలు పెడుతోంది. ఆ పాలు పెతుకుతున్న ఆవిడ చెవిలో మురళి రవం పడింది, వెంటనే పాల తపేళ్ల ఢామ్ నేల మీద బారేసింది, ఆ పాత్ర కింద బారేసి అలా గిర్రును తిరుగుతూ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చేసింది. ఒక ఆవిడ స్నానం చేస్తోంది, స్నానం మధ్యలో విడిచిపెట్టింది, పరవశురాలైపోయింది, పరుగు పరుగును వచ్చేసింది. ఒక ఆవిడ జడ వేసుకుంటోంది, ఆ జడ వేసుకోవడం మానేసి బయలుదేరింది. ఒక ఆవిడ భర్తకి పాదాలు ఒత్తుతోంది, ఆ పాదాలు ఢామని మంచం మీద కొట్టేసింది, పరుగు పరుగును ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక ఆవిడ చంటి పిల్లాడికి పాలిస్తోంది, ఆ పాలిస్తున్న వాడిని తీసి మంచం మీద వారేసింది, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఒక ఆవిడ ఏం చేసింది, అప్పుడే ముక్కుకి ఒక ముక్కెర చేయించుకుని పెట్టుకుంటోందట, ఆ ముక్కెర పీకి పక్కన వారేసింది. కృష్ణుడి యొక్క మురళి మనోహర గానం వినగానే అన్నీ మరిచిపోయి ఈ విధంగా స్త్రీలంతా స్నానం చేసి చెయ్యక, కొప్పులో పూలు ముడిచి ముడవక, భర్తలకి సేవ చేసి చెయ్యక, పాలు పితికి పితక్క, స్నానం ఆడి ఆడక, వస్త్రాలు కట్టుకుని కట్టుకోక, అలంకారాలు చేసుకుని చేసుకోక, అన్ని పనులు విడిచిపెట్టి సంభ్రమంతో ప్రళయకాలంలో నదులు పొంగి సముద్రంలో కలవడానికి ఎలా వెళ్ళిపోతాయో అలా అచ్చక చక చక పరవశత్వంతో గిర్రున వృత్తాకారంలో తిరుగుతూ కృష్ణుడు ఉన్న చోటుకు వచ్చేశారు. ఎక్కడో 5 మైళ్ళ దూరంలో ఉన్నాడు బృందావనంలో ఆయన. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ తాముంటున్న ఇళ్లకి దూరముగా 5 మైళ్ళ దూరానికి వెళ్ళి అక్కడ పాట పాడుతుంటే ఈ 5 మైళ్ళు 2 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చేశారట ఆడవాళ్ళంతా అన్నీ విడిచిపెట్టి. వెంటనే కృష్ణుడు చూశాడు, మురళి ఆపేశాడు, గానం ఆగిపోయింది. ఆగగానే స్పృహలోకి వచ్చారు. ఎక్కడున్నామని చూస్తే భయంకరమైన వృక్షాలతో మృగాలతో ఉన్న కేకారణ్యం. ఆ కేకారణ్యంలో యమునా నదీ తీరంలో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు చుట్టూతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు అప్పుడు స్పృహలోకి వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చామా అని ఒళ్ళు తెలిసి చూశారట. కృష్ణుడు తల కొంటివాడు కదా, ఎవర్రా మీకు ఏమన్నా బుద్ధి ఉందా, ఇళ్ళు గోడు విడిచిపెట్టి, భర్తల్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి అర్ధరాత్రి వేళ ఈ చీకట్లో ఇంత దూరం వచ్చేస్తారా, ఎంత వెన్నెలుంటే మాత్రం, ఇది రాత్రి కదా, మేలా మీకు భయంబు పుట్టదు కదా మీ మందకు, సింహశార్దూలానేకపముల్ సింహశార్దూలానేకప ముఖ్య జంతువుల్ తిరిగెడిల్ దూరంబులే తెల్తురే ఏలా వచ్చి తిరి నిశా సమయమంది చోట వర్తిల్ తురే చాలు జాలు లతాంగులార చనుడా సంప్రీతితో మందకు. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా, ఇదేమన్నా మంచి పని అనుకుంటున్నారా, ఇంటి దగ్గర స్నానాలు మానేసి పాలు పెతకడం మాని, భర్తల సేవ మాని, పిల్లల్ని పెంచడం మాని, కుటుంబ సంరక్షణ గాలికి వదిలిపెట్టి ఈ భయంకరమైన రాత్రి వేళ ఇంత దూరం కీకారణ్యంలోకి ఎవరికి వాళ్ళు ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా? శరీరం గిర్రని తిప్పుకుంటూ పైగా మీకెవరికి భయం పుట్టలేదా? ఇదిగో చూడండి, సింహాలు, పులులు, అనేక పములు అంటే ఏనుగులు, ఎలుగుబంట్లు, ఇవన్నీ రాత్రిపూట వెచ్చనివిడిగా వెన్నెల్లో తిరుగుతున్నాయే. ఈ వెన్నెల రాత్రి ఎంత అందమైనదో అంత ప్రమాదకరమైనది. ఒక పక్కన చూస్తే క్రూర సర్పాలు, మరో పక్కన చూస్తే అతి భయంకరమైన క్రూర మృగాలు ఇన్నింటి మధ్యలో ఒంటరిగా వచ్చేసారా? చాలు చాలు చాలు, ఇంత దూరం ఎలా వచ్చారు? అసలు ఇంటికి వెళ్ళండి, ఈ నిశా సమయంలో ఇలా తిరగకూడదు సుమా. మీ ఇంటికి పోయి సంప్రీతితో మందగిపోండి. మీరే తెలిసిన జాడగానక, మీరెక్కడికి వెళ్ళారో తెలియక మీ భర్తలు, మీ మరుదులు, మీ తండ్రులు, మీ తల్లులు, మీ బిడ్డలు గిజగిజలాడిపోతున్నారు. వెళ్ళండి అక్కడికి, వెళ్ళి వాళ్ళని సేవించండి. మేరల్ మీరిరి లేచిపోయిరనుచు, మీరంతా చెయ్యరాని పనిచేసి పరపురుషుడి దగ్గరికి పోయారని మిమ్మల్ని వాళ్ళంతా దెప్పరా, నా మాట వినండి, పండి, ఇంకా ఆలస్యం చేయకండి. మీ రామలతో, మీ మరుదులతో, మీ పిల్లలతో, మీ కుటుంబాలతో హాయిగా గడపవలసిన రాత్రి నా దగ్గరికి ఎలా వచ్చారు? నేను చూస్తే 7 ఏళ్ల కుర్రాణ్ణి. పోనీ నా దగ్గర ఏమన్నా మహాసౌందర్యమా? లేదు. యవ్వనమా? లేదు. సంపదలా? లేవు. కేవలం నెత్తి మీద పింఛం పెట్టుకున్న ఒక వెర్రి గొల్లపిల్లవాణ్ణి. పైగా ఇదో, ఇది యమునా నదీ జల సమేధిత పాదప పల్లవ ప్రసూన దళ విరాజితంబగు వనంబు మనంబులు మేర దప్పెనో పొదటటు ఏడ్చు బిడ్డలకు పోయుడు పాలు విడుండు లేగలన్ మొదవులకు నిజేశ్వరుల ముద్దియలార భజింపుడొప్పుగల్. ఇది యమునా నది జలముల వల్ల బాగా పెరగబడిన పెంచబడిన అడవి. ఈ అడవిలో అతి భయంకరమైనటువంటి చెట్లు ఆకాశం అంత ఎత్తున్నాయి. ఈ చెట్ల మీద కూడా ఎన్నో రకాలైన పక్షులున్నాయి, పాములున్నాయి. ఆ పాములు విషం కక్కాయంటే ఒక్క క్షణం మనం ఎవరూ బతకలేం. ఇది మహాభయంకర వాతావరణం సుమా. ఈ క్రూర మృగాలు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాయి. అవిగో చూడండి, దుమ్ములు గుండులు ఒక పక్కన, క్రూర మృగాలు ఒక పక్కన, వీటి మధ్యలో మీరు ఉండకూడదు. వెళ్ళండి, ఇంటికి పరిగెత్తండి, ఏడుస్తున్న మీ పిల్లలకి పాలు పొయ్యండి, ఆవు దూడల్ని ఆవులకి విడిచిపెట్టండి, విడిచిపెట్టి ఆవులు పాలు పితకండి, దూడలకు ఆనందం కలిగించండి, మీ భర్తల్ని సేవించండి అనగానే వాళ్ళు ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకుని నేల మీదకు చూస్తూ, కృష్ణ ఎంత కఠినంగా మాట్లాడతావయ్యా నువ్వు, నువ్వే దిక్కనుకుని నీ మురళీగానం విని అన్నీ మరిచిపోయి ఇక్కడికి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడతావా? నువ్వు పరమ కరుణాస్వరూపుడు అని నారదాదులు వర్ణించారు. ఇప్పుడు నువ్వు నిష్కరుణతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నిజంగా గోపికలు అన్న మాటలు వింటే అసలు గోపికలకు ఇంత జ్ఞానం ఉందా అనిపిస్తుంది అనమాట. నువ్వు యశోద కొడుకువా? ఏమన్నావు, నేను పరపురుషుణ్ణి అంటావా? అసలు నీవు యశోద బిడ్డవైతే ఇన్ని కాలాలలో ఎంతమందికి ఏకకాలంలో ఎలా దర్శనం ఇవ్వగలుగుతున్నావు? వరుణలోకం ఎలా చూపించగలిగావు? పూతనాదుల్ని ఎలా సంహరించావు? మా అందరికీ ప్రాణము నువ్వు. మా శరీరాలు ఇక్కడున్నాయి, ప్రాణం నీ రూపంలో బయట ఉన్నది. అందుకని నీవు యశోద బిడ్డడవి కాదు అన్నారు వాళ్ళు. నీవు యశోద బిడ్డడవే, సమస్త జంతు నీరజ నేత్ర సమస్త జంతు చేతో విదితాత్మ వీసుడవు. నువ్వు ఈశ్వరుడివి, ప్రాణం నువ్వు. చాలామంది తెలియక కృష్ణుడు అంటే ఒక పురుషుడు అనుకుంటున్నారు నాయన. మేము మాత్రం గ్రహించాం, మా ప్రాణం బయట నీ రూపంలో ఉన్నది. ప్రాణాన్ని వెతుక్కుంటూ శరీరాలు రావడంలో ఆశ్చర్యమే ఉన్నది. ఇంద్రియముల లక్షణం ఏమిటంటే ఇంద్రియాలకి ప్రాణం ఉంటేనే కదులుతాయి. ఆ ప్రాణం నువ్వు, ఈశ్వరుడివి నువ్వు. భూదేవి ఎంతో కాలం క్రితం నిన్ను ప్రార్థించి ఈ భూలోకంలో ఉన్న దుష్టుల్ని శిక్షించమని, శిష్టుల్ని రక్షించమని కోరితే ఆవిడ్ని రక్షించడం కోసం అవతరించిన వైకుంఠవాసుడివి. మేము పరపురుషుడు భర్త అనకు, ఎవడయ్యా భర్త, వాళ్ళు ఉండి రేపోయే వీళ్ళంతా భర్తలు కాదు. లౌకిక మర్యాద వేరు, పరమాత్ముడి దగ్గర మర్యాద వేరు. మా భర్తల రూపంలో, మా దూడల రూపంలో, ఆవుల రూపంలో, ఆబోతుల రూపంలో, ఈ గృహాల రూపంలో, చెట్ల రూపంలో, మృగాల రూపంలో, అన్నిటి రూపములో ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు తప్ప ఈ చరాచర జగత్తులో మరో వస్తువు లేదు. అన్నీ నువ్వే గనక నీలో కలుసుకోవడానికి వచ్చాం మేమన్నారు. అనగానే ఈ జ్ఞానం ఉన్నది వీళ్ళకి. అంటే వీళ్ళు కేవల కామంతో రాలేదు, వీళ్ళు సంపూర్ణంగా శరణాగతితో వచ్చారు. ఈ జ్ఞానం ఉన్నవాడికి పరపురుష సాంగత్య దోషం ఉండదని కనిపెట్టాడు ఆయన. సరే అని అన్నాడు వెంటనే. వెంటనే వాళ్ళతో కలిసి బహుర్గుణ జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షేణ బంధనా, వారితో కలిసి కాసేపు మురళీగానం చేసి నృత్యం చేశాడు. అలా నృత్యం చేస్తూ ఉండగా ఆ క్షణమే వాళ్ళకి గుణబంధనములు, అంతవరకు ఉన్న గుణములన్నీ పోయేటండి. వాళ్లలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని మూడు గుణాలు ఉన్నాయి. ఈ గుణములు మమకారం, అహంకారం పోయాయి. పూర్తిగా పరమాత్ముడిలో లీనమైపోయారు వాళ్ళు. అంత భక్తితో, నిజం చెప్పాలంటే 7 ఏళ్ల బాలుడు కామం కోసం వచ్చారు వాళ్ళు. ఏమన్నా ఆ పరమాత్ముడిని గుర్తించి ఆయనను ముట్టుకుంటే యోగం, విగ్రహాన్ని ముట్టుకుంటేనే పుణ్యం అంటున్నారే. ప్రతిమని చేసి ఆ ప్రతిమలోకి ఆవాహన చేసి పాదాలకు నమస్కరిస్తే వైకుంఠం వస్తుంది. అటువంటి పరమాత్మ మా ప్రాణం ఇక్కడున్నాడని కనిపెట్టారు గనక ఆ జ్ఞానం ఉంది గనకే వాళ్లతో ఆయన కాసేపు క్రీడించాడు, ఆటలాడాడు. అలా ఆటలాడుతూ ఉండగా ఇక్కడే ఒక పెద్ద గొడవ అండి. అనుక్షణము కూడా ప్రతి వ్యక్తికి ఒక అహంకారం మళ్ళీ వస్తుందిట. అది ఏమిటో తెలుసా? తాసాం తత్సౌభగమదం వీక్షమానంచ కేశవః ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత. ఓ పావుగంట సేపు వాళ్లతో కలిసి నృత్యం చేశాడు. వెంటనే ఈ గోపికలకు ఏమనిపించిందో తెలుసా? అసలు లక్ష్మీదేవికి కూడా మనకున్న అదృష్టం ఉందా? ఆవిడ భార్యట, మనం భార్యలం, ఆ భక్తురాళ్ళం, మనందరం జీవాత్మలం. జీవులకి పరమాత్మే దిక్కు. పరమాత్మ అందరినీ ఉద్ధరించేటటువంటి పరమాత్మ మన కోసం అన్నీ విడిచిపెట్టి, వైకుంఠాన్ని విడిచి, లక్ష్మిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. అంటే మనకంటే గొప్ప భక్తులు ఉండరు. భక్తులకు కూడా అహంకారం ఉంటుందండి. డబ్బు ఉందనే గర్వం, పదవి ఉందనే గర్వం, కీర్తి ఉందనే గర్వం, పాండిత్యం ఉందనే గర్వం, ఈ గర్వాలన్నీ ఒక పక్కన పెట్టండి. నా అంత గొప్ప భక్తుడు లేడు అనుకోవడం పెద్ద గర్వం, అది ఇంకా ప్రమాదం. అప్పుడప్పుడు మన వాళ్ళందరికీ వస్తున్నారట, ఏమంటే గురువుగారు అసలు నా అంత సేవ ఎవరన్నా చేస్తారా మీకు అని అడుగుతారు శిష్యులు కొంతమంది. అంటే అది భయంకరమైన అహంకారం. ఈ అహంకారం సాత్వికమైనది అనుకోండి, తక్కిన అహంకారాలు ప్రమాదం తెచ్చిపెడతాయి. ఈ అహంకారం తాత్కాలికంగా ఇబ్బంది తెచ్చినా పరమాత్మ దీన్ని తొలగించి మళ్ళీ దగ్గరికి లాక్కుంటాడు. వీళ్ళకి సౌభాగ్య మదం వచ్చిందనమాట. మా అంత సౌభాగ్యం ఎవరికీ లేదు, లక్ష్మి కంటే సౌభాగ్యం మాది. అంతటి పరమాత్ముడు వచ్చి మా కాళ్ళు పట్టుకుని, మాతో కలిసి చేతులు పట్టుకుని టింగు టింగు తాండవం పాడుతున్నాడు. తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని. కాబట్టి ఈయన్ని మనం కొంగును కట్టుకున్నాం, పరమాత్ముడిని అరిచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టు తిప్పుకుంటున్నాం. పరమాత్ముడు ఎక్కడున్నాడు? మా అరిచేతిలో ఉన్నాడు అనుకున్నారు. అనుకోగానే ఈ అహంకారం తొలగించి వాళ్ళని ఆనందం పెట్టడం కోసం, అహంకారం పోకపోతే వాళ్ళు భ్రష్టులు అవుతారు గనక ఆ భ్రష్టత్వం తొలగడానికి టక్కన మాయమైపోయాడు ఆయన. ఇదే వచ్చింది ప్రాయంతో. అంతలోనే వైకుంఠానికి పట్టుకెడతాడు. అహంకారం వస్తే ఢామ్మను వదిలేస్తాడు. ఒక్క క్షణకాలంలో కృష్ణుడు మధ్యలో ఉన్నవాడు మాయమైపోగానే, ఆకాశములో చంద్రుడు మాయమైపోతే రాత్రి ఎలా ఉంటుందో, ఆకాశం ఎలా ఉంటుందో అలా అయిపోయారండి. చంద్రుడు మాయమైపోయిన ఆకాశంలో అయిపోయిందిట ఆ ప్రాంతం అంతా. ఒక్క క్షణకాలం వాళ్ళంతా గొల్లు మరి వాలబెట్టేశారు, ఏడ్చేశారు. అయ్యో కృష్ణ, ఈ అహంకారం మమ్మల్ని ఎందుకు పట్టుకున్నది? నువ్వు ఎంతో పరమాత్మవని తెలుసు, జ్ఞానివని తెలుసు, మేమంతా జీవాత్మలో నీలో నుంచి బయటకొచ్చిన కెరటాల లాంటి వాళ్ళమని తెలుసు. అయినప్పటికీ మధ్య మధ్యలో మేము నిన్ను ఆకట్టుకున్న వాళ్ళం, నిన్ను పడగొట్టాము, నిన్నేమో మేమే అందరికంటే గొప్ప భక్తులమై ఇక్కడికి రప్పించుకున్నాం, నిన్ను తిప్పుకుంటున్నాం మా చుట్టూ, నిన్ను మా పాదసేవ చేయించుకుంటున్నాం అని అహంకరించాం. మా అహంకారం తొలగించడానికి మాయమైపోయావా స్వామిని ఏడ్చారండి వాళ్ళు. నిజంగా ఈ ఏడుపు చాలా అవసరం. జీవులు పరమాత్మ కోసం ఇలా ఏడవాలట, అలా వెతకాలట. పిచ్చెక్కినట్టయి ఆ అడవిలో బృందావనంలో ఉన్నటువంటి చెట్టుని, పొట్టని, తులసిని అన్నిటినీ పట్టుకుని కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడు వచ్చాడా అని అడిగారట. అంటే అన్నిటిలో కృష్ణుడు చూశారు వాళ్ళు. చెట్టులో, పొట్టలో కూడా పరమాత్మ ఉన్నాడు. అందుకే వాళ్ళు జ్ఞానంతో, ప్రేమతోటి కూడా చెట్టుని, పొట్టని అడిగారట. ముందుగా తులసి దగ్గరికి వెళ్ళారు. కచ్చి తులసి కళ్యాణి గోవింద చరణ ప్రియే సహత్వాలి కులైహి బభ్రత్తు దృష్టస్తేతి ప్రియోచ్యుత. ఓ కళ్యాణి, తులసీమాత, నువ్వు గోవిందుడికి ఎంతో ఇష్టురాలివి. గోవిందుడు రోజు నిన్ను పాదాల మీద, శిరస్సు మీద, మెడలోనూ కూడా ధరిస్తాడు. మెడలో మాలారూపంలో ధరిస్తాడు, శిరస్సు మీద, పింఛం మీద నిన్ను పెట్టుకుంటాడు, కాళ్ళ మీద నిన్ను పెట్టుకుంటాడు. అమ్మా తులసీమాత కరుణించు తల్లి, శ్రీకృష్ణుడు ఎక్కువగా నువ్వంటేనే ఇష్టపడతాడు గనక, తులసి అంటేనే కృష్ణుడికి ప్రియురాలని అందరూ అంటారు గనక, నీ వెనకెక్కడన్నా దాక్కున్నాడా, తులసి పొదల్లో ఉంటే చెప్పవా, తులసీమాత మా కృష్ణుని మాకివ్వవా అన్నది ఒక ఆవిడ. పున్నాగ కానవే పున్నాగ వందితూ. ఓ పున్నాగ వృక్షమా, ఎక్కడున్నాడు? పురుషశ్రేష్ఠుల చేత నమస్కారం అందుకునే కృష్ణుడు, తిలకం బా కానవే తిలక నిటలు. తిలక వృక్షం అంటే బొట్టుగు చెట్టు అని ఉంటుంది. ఓ బొట్టుగు చెట్ట తిలక అందుకని ఇక్కడెక్కడ దాక్కున్నాడా మా కృష్ణుడు. ఒక నల్లగా ఉండడమే కాదు, తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగిన వాడు, ఎప్పుడూ నవ్వురాజిల్లే ముఖం కలిగిన వాడు, అందరి మీద కరుణారసాన్ని వెదజల్లుతాడు. ఆ మహాత్ముడు నెమలిపించాన్ని శిరస్సు మీద ధరిస్తాడు. శుద్ధ బ్రహ్మచారి ఆయన. అటువంటి వాడు మా స్త్రీల హృదయములన్నీ అపహరించాడు, అపహరించి మాయమైపోయాడు. మాకు అహంకారం వచ్చింది, ఈ అహంకారం వల్ల మమ్మల్ని పరీక్షించడానికి మాయమైపోయాడు. ఓ మల్లె పొదలారా, మీ పొదల్లో దక్కుంటే చెప్పరా అని ఏడ్చారు మల్లెల దగ్గరికి వెళ్ళి. ఓ మల్లె పొదలారా, మీతో పాటు చుట్టుపక్కల ఉన్న తీగల్లారా అందరూ కూడా మా కృష్ణుడు ఎక్కడున్నాడో చెప్తే మేము నొడపడి ఉంటాం. ఎందుకంటే అంత అందగాడు మరో చోట ఉండడు. అంగదున ఈయన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వు దూపులకు నగ్గము చేసి లవంగ లొంగ నారంగములారా మీ కడకురాడు గదా దయనున్న చెప్పరే. మా కృష్ణుడు ఎంత అందవగాడో తెలుసిన, మన్మధుడు కూడా కృష్ణుడు చూస్తే మూర్చిపోతాడు. మన్మధుడికి బాబు లాంటి వాడు మావాడు. నిజంగా వాళ్ళు అన్నవాడు నిజం. బాబు అనే శబ్దమునకు తండ్రి, మన్మధుడికి అన్నవాడు కదా, అందుకని మన్మథ మన్మధుడు ఆయన. అందుకే మన్మధుడు కూడా కృష్ణుడు చూడగానే అబ్బా ఏమి అందం, నా అందం ఆ కృష్ణుడు అందం ముందు బలాదూరు పనికిరి మారిన అందం నాది, నాదేమో లోకాన్ని పాడు చేసే అందం, ఆయనది లోకానికి మోక్షమిచ్చే అందం, అసలైన జ్ఞానముతో కూడిన సౌందర్యమని నిరంతరం పులకించిపోతూ ఉంటాడు. అంతటి మన్మధుడికి కూడా ఆనందం కలిగించే సౌందర్యం మా వాడిది, మా శ్రీకృష్ణ పరమాత్మది. అటువంటి వాడు శ్రీ రంగత్ వరంబువాడు, లక్ష్మీదేవి ప్రకాశిస్తున్న వక్షస్థలం కలిగిన వాడు. ఆ శ్రీకృష్ణుడి వక్షస్థలం మీద నిరంతరం ఆదిలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అటువంటి వాడు ఆయన వేణు ఊదుతూ ఉంటే ఆ మురళీనాదానికి లోకమంతా కరిగిపోతుంది. అంతటి మధురమైన వేణు నాదము కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు. ఓ లవంగమా, ఓ మాదీఫలమా, ఓ నారింద చెట్ట మీ దగ్గరకు వచ్చాడా అని లవంగ లొంగ నారంగ వృక్షాలన్నిటి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు వచ్చాడా వచ్చాడా అని అడిగారు. అయినా సరే ఆయన కనిపించలేదు. అప్పుడు వెళ్ళి భూదేవిని సాష్టాంగపడి, మరి ఆడవాళ్ళు సాష్టాంగపడే రీతిలో మళ్ళీ పూర్తిగా వక్షస్థలం ఆంచకుండా కళ్ళకద్దుకుని, అమ్మా భూదేవి నువ్వెంత అదృష్టవంతురాలివి, మేము దురదృష్ట స్త్రీలం, మేము కృష్ణుడు పరమాత్మ సర్వాంతర్యామి అని గ్రహించే వచ్చాం, అయినా అహంకరించాం. నీకు అహంకారం లేదు గనకే నీకు ఎక్కువ సౌభాగ్యం కలిగిస్తున్నాడు కృష్ణుడు. కింతే కృతం క్షితి తపోబత కేశవాంఘ్రి స్పరుశోత్పువోత్పుల పులకిత అంగరుహై విభాసి. భూదేవి నువ్వు ఏం పుణ్యం చేసావో చెప్పు, మేము కూడా నోములు నోస్తాం. ఎందుకంటే నిన్ను వరాహ అవతారంలో రెండు చేతులతో కౌగిలించుకుని కోరల మీద పెట్టాడు. దీని పోతల గారు చెప్పారండి తెలుగులో, కిటియ్యి కౌగిట చేర్చెను, వరాహ రూపంలో కౌగిలించుకుని ఉద్ధరించాడు. వటుడై వర్ధిల్లి కొలిచే, మళ్ళీ వామనావతారంలో పెరిగి నిన్ను కొలిచాడు తన పాదంతో. ఏదో 2 గజాలు 3 గజాలు స్థలం కొలిచినట్టుగా కొలిచాడు. తన పొత్తం పాదంతో నీ భూమిని ఆక్రమించాడు. ఒక్క పాదంతో నిన్ను ఆక్రమించాడు క్రమక్రమంగా. ఎంత యోగం! ముందేమో కౌగిలింత, ఆ తర్వాత పాదస్పర్శ, ఈ రెంటికి నోచుకున్నావు. వడి కృష్ణుండై ఇట పద చిహ్నములిడే, ఒకదాన్ని మించిన భాగ్యం అట. కౌగిలింత కంటే గొప్పదేమిటో తెలుసా? ఇది జ్ఞానభక్తి అంటారు, గుర్తుపెట్టుకోండి. కౌగిలింత లౌకిక కామం, కానీ కౌగిలింత కంటే గొప్పదేమిటి? కాలు నెత్తి మీద పెట్టడం. బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టి ఆయన్ను అనుగ్రహించిన పాదం, బ్రహ్మ గడిగిన పాదం, గంగ పుట్టిన పాదం, దాన్ని నీ నెత్తి మీద పెట్టాడు. మొత్తం ఒకే పాదం పెట్టడం కాదు. ఇప్పుడేం చేశాడు కృష్ణావతారంలో, రోజుకు ఒక్కొక్క పాదచిహ్నం పెడుతున్నాడు. ఇది ఇంకా గొప్ప భాగ్యం. ఒకేసారి పాదం పెట్టి పాదం తీయడం కంటే రోజు తన పాదములు ఈ బృందావనంలో, బృందావనం అంటే భూమి నువ్వే కదా, ఈ బృందావనంలో అలా అలా అడుగులు పెట్టి అనుక్షణం నిన్ను పరమ పవిత్రురాలిని చేస్తున్నాడు, ఉద్ధరిస్తున్నాడు. శ్రీకృష్ణుడి పాదచిహ్నములు ఇక్కడ రోజు పడుతున్నాయంటే కిందటి బామున ఏమి నోచితం మధరిత్రి, కిందటి జన్మలో ఏమి నోములు నోచావో చెప్పవమ్మా భూదేవి, ఆ నోములు మేము నోచి కృష్ణుడు తన పాదములు మా మీద పెట్టేలా మేము చేసుకుంటాం, ఆ యోగానికి నోచుకుంటాం, ఆ యోగానికి కావలసిన నోమేమిటో చెప్పు అని కాసేపు భూదేవిని అన్నారు. ఇంతలో ఏం జరిగింది అక్కడ? ఒక ఆవిడంది, కృష్ణుడిని ఇలా మనం తలుచుకోవడం కాదు, లీలలు తలుచుకుందామంది. వెంటనే ఒక ఆవిడ పూతనగా మారిపోయింది, ఇంకొక ఆవిడ నేనే కృష్ణుడిని అని చనుబాలు దాగి దాన్ని చంపినట్టు నటించింది. ఒక ఆవిడ బండి అయ్యింది, రెండో ఆవిడ దండికాలు ఎత్తి ఒక తను దన్నింది, ఈ బండిని దండిగా తన్ని ముక్కలు చేసినట్టు నటించారు. మరొక ఆవిడ నేనే సుడిగాలిని ఎత్తుకుపోతున్నా అని కాస్త సన్నగా ఉన్నావిడ ఎత్తింది, కొంచెం ఓపిక ఉన్నావిడ ఎత్తగానే ఆవిడ ఏం చేసింది, పేక నొక్కినట్టు నొక్కి సంహరించినట్టు నటించింది. నిజంగా నొక్కేయలేదులేండి ఈ కంగారులో. ఈ విధంగా తృణావర్త సంహారం చేశారు. ఒక ఆవిడ ఏయ్ కృష్ణ ఏది మట్టి తిన్నావా అని యశోదన గద్దించింది. రెండో ఆవిడ ఆ అని నోరెత్తి అందులో లోకాలు చూపించినట్టు నటించింది. ఒక ఆవిడ చెట్లు, రెండు చెట్లుగా ఇక్కడ మేము ఉంటామని ఇద్దరు ఆడవాళ్ళని చెట్లుగా పెట్టి మధ్యలో దూరి వాటిని పడగొట్టింది. మరొక ఆవిడ వత్సాసురుణ్ణి సంహరించినట్టు నటించింది. ఈ విధంగా వత్సాసుర, భగాసుర, అఘాసురాదుల్ని సంహరించినట్టు, కాళీయుణ్ణి మర్దించినట్టు ఈ గోపికలంతా లీలలు చేసి కృష్ణ లీలని అనుకరించి అన్ని పాత్రలు వాళ్లే వేస్తూ కాసేపు కృష్ణుడిని అక్కడికి మళ్లీ తెచ్చుకున్నారు ఆనందంతో అనుభవంతో. ఇలా లీలలను అనుకరిస్తూ కొంచెం ముందుకెళ్లారు. అక్కడ జరిగిందిటో తమాషా, అందమైన పద్మం అంకుశం వంటి పాదచిహ్నములు కలిగిన కృష్ణుడి పాదాలు కనబడ్డాయి. అమ్మ బాబోయ్, కృష్ణుడి పాదాలు గుర్తు కనబడ్డాయి, ఈ అడుగుదాడలు కనబడ్డాయి, పాద ముద్రికలు కనబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడో కృష్ణుడు ఉన్నాడేమో వెతకండి అనగాని రెండావిడంది కొంప ములిగింది అందిట. ఎవరి కొంప అంది ఈ పక్కావిడ. మీరు సరిగ్గా చూడటంలా కృష్ణుడి అడుగుజాడల పక్కన ఇంకో రెండు అడుగుజాడలు ఉన్నాయి, అది ఎవరో ఆడావిడిది. అమ్మ కృష్ణ ఎంత పని చేసావు, మమ్మల్ని అందరినీ మోసం చేసి మాయమైపోయి మా అహంకారానికి బుద్ధి చెప్పడానికి ఇంకొక ఆవిడ్ని ఎవరినో పట్టుకుపోయావా? నీ పక్కన మరొక సుందరీయముడి యొక్క పాదముద్రికలు ఉన్నాయి, నీ పాదముద్రికలు ఎలాగో తెలుస్తాయి, పద్మం వంటి చిహ్నాలు ఉన్నాయి కనుక రెండావిడ ఆడావిడని తెలిసిపోతోంది ఆ పాదాలను బట్టి. ఎవరా పుణ్యాత్మురాలు? నారద పురాణంలోను బ్రహ్మవైవర్త పురాణంలోను అనేకమైన దివ్య గ్రంథాలలోను వ్రజభాగవతంలోను ఆవిడే రాధ రాధిక అని చెప్పారు. అందరూ అహంకరించారు, ఆవిడ అప్పటికి అహంకరించలేదు. అందుకని ఆవిడ ఒక్కదాన్ని వెంట పెట్టుకుని మాయమైపోయాట ఆయన, మిగతా వాళ్ళని వదిలేసి ఆవిడతో కలిసి నడిచాడు. ఆ నడవడం వల్ల వీళ్ళేం చేశారు, పోన్లేవే మనకంటే అదృష్టవంతురాలు, ఆ పుణ్యాత్మురాల్ని కృష్ణుడితో కలిసి చూద్దాం, ఈ పాద ముద్రికలను అనుకరించి వెడదాం, వాటి వెంట వెడదాం, వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో తోట దొరుకుతారు కదా అని వెళ్ళారట. అప్పుడు వాళ్ళలో వాళ్ళు అంటున్నారు, ఇక్కడ పువ్వులు కోసాడు కృష్ణుడు, ఎందుకో తెలిసినా పువ్వులు కోసేటప్పుడు కాళ్ళు పైకి ఎత్తుతారట, ఆ ఎత్తినప్పుడు బొటన వేళ్ళు మాత్రమే ఇసుకలో కనబడుతున్నాయి, అలా పైకెక్కి పువ్వులు కోసినట్టుగా ఈ పాదముద్రికల్ని బట్టి తెలుస్తోంది. పైగా పువ్వులు కోసిన స్థలంలో పైకి చూస్తే అక్కడ చేతికి అందేటటువంటి పువ్వులు ఏవీ లేవు, పైన ఎక్కడో ఎత్తుగా ఉన్న పువ్వులు ఉన్నాయి, అప్పుడే పువ్వులు కోసినట్టు తెలుస్తోంది. దాన్ని బట్టి ఏమనుకున్నారు, ఆ కూడా పట్టుకెళ్ళిన రాధాదేవికి పువ్వులు కోశాడు అని ఒక ఆవిడంది. కొయ్యడమేమిటి, తలలో వాటిని ముడివేసినట్టున్నాడు, కొన్ని పువ్వులు తలలో పెట్టగా కొన్ని కింద రాలిపడ్డాయి. అయ్యి బాబా ఆవిడ ఎంత రాలుగాయో అంది ఒక ఆవిడ. ఇంకొంచెం ముందుకెళ్ళారు, కొంత దూరం వెళ్ళాక కృష్ణుడి పాదముద్రికలే ఉన్నాయి, అమ్మాయివి లేవు. ఏం జరిగింది ఇక్కడ, ఇక్కడ కృష్ణుడి పాదాలు బలముగా ఇసుకలోకి దిగాయి అంటే బహుశా కూడా వెళ్ళిన ఆవిడ కృష్ణ నడవలేకపోతున్నాను అందేమో, అందుకని ఆ సుకుమారి నడవలేకపోతుంటే కృష్ణుడు బుధం మీదకి ఎత్తుకున్నాడు, ఎత్తుకుంటే ఇప్పుడు కృష్ణుడి శరీరం ఏమవుతుంది, బరువు అవుతుంది, ఆ బరువు వల్ల ఇసుకలోకి పాదాలు బాగా దిగాయి. ఆవిడ అంత అదృష్టవంతురాలో కృష్ణుడి చేత మోయించుకుంటోంది, కృష్ణుడు బుధం ఎక్కింది. నిజంగానే జరిగింది ఏంటంటే కొంచెం ముందుకెళ్ళాక పాప ఒక ఆవిడ, ఆ రాధాదేవి గారు అందరినీ విడిచిపెట్టి కృష్ణుడు తనతో వచ్చినందుకు ముందు సంతోషించింది, తర్వాత ఆవిడ కూడా అహంకరించింది, నాలో ఏదో ఉంది, మహత్తర శక్తి ఉన్నది, సౌందర్యం ఉన్నది, గుణం ఉన్నది, ఎంతో భక్తి ఉంది, ఎంత భక్తి లేకపోతే కృష్ణుడు అందరినీ విడిచిపెట్టి ఏకాంతంగా నన్ను తీసుకొస్తాడని కూడా కొంత దూరం వెళ్ళాక ఇసుకలో నడవలేకపోతున్నాను కృష్ణ, కాళ్ళన్నీ నొప్పి పుడుతున్నాయి, ఇసుకలో నడవలేని నా కాళ్ళు పిసికి బుధం మీద పెట్టుకుని ఎత్తుకోకూడదా, ఆ మాత్రం భార్యను ఎత్తుకోకూడదా అందిట. భార్యను ఎత్తుకోవడం తప్పేం లేదనుకోండి, మీరేమో భక్తితో వచ్చారా, వాళ్ళేమో అహంకరించారని వాళ్ళని విడిచిపెడితే నువ్వు కూడా అహంకారమే పొందావా అనుకున్నాడు ఈయన. అయితే రాధిక ఇసుకలో నడవలేకపోతున్నావా, కాళ్ళు అంత నొప్పిగా ఉన్నాయంటే అబ్బా నేను సుకుమారిని ఎత్తుకో అందిట ఆవిడ. భాగవతంలో కూడా రాశారు ఈ మాట, అయితే పేరు రాధిక అని పెట్టలేదు కానీ ఒక గోపిక అన్నారు. అప్పుడు ఆయన రా అని చేతుల మీద కాళ్ళు పెట్టించి బుధం మీద ఎత్తుకున్నాడు, డామ్మని మాయమైపోయాడు, మళ్ళీ కింద పడిపోయింది ఆవిడ. అందరికీ బెబ్బెబ్బే, ఈవిడికి బెబ్బెబ్బే, మొత్తం ఈవిడికి క్షవరం అయ్యింది, కృష్ణుడు మాయమైపోయాడు, కింద పడిపోయిందిట. పాపం వీళ్ళకి ఈ విషయం తెలియదు కదా, కృష్ణుడు మనల్ని మోసం చేసి ఒక్క రాధికని మాత్రం మోసుకుపోయాడు, ఆవిడ ఎంత అదృష్టవంతురాలో ఎక్కడున్నారో చూద్దామని ఇంకొంచెం ముందుకు వచ్చారు. ఒక చోట పొదలోంచి కృష్ణ కృష్ణ అని ఏడుపులు వినబడ్డాయి. వెంటనే వీళ్ళలో కొందరికి ఆనందం కూడా కలిగింది టండోయ్, ఏమిటి ఆనందం తెలిసినా, అందరినీ వదిలి ఆవిడ ఒక్కత్తినే తీసుకెళ్ళాడు కనుక బాధ, ఆవిడకి కూడా వీళ్ళకి పట్టిన బాధ వచ్చిందిగా, మరి అదే గతి కలిగింది. లోకంలో యొక్క లక్షణం ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత జ్ఞానం ఉన్నా మనకి కష్టం కలిగితే పక్కవాడికి కూడా కష్టం కలగాలనుకుంటాం, మనకి క్షవరం అయితే వాడికి క్షవరం అవ్వాలనుకుంటాం. ఒకసారి మాతో పాటు యాత్రకి తీసుకెళ్ళాం కొంతమందిని, చండీగఢ్లో స్వర్ణ దేవాలయానికి వెళ్ళాలి, అమృత్సర్ దగ్గర జలియన్ వాలాబాగ్ ఇక్కడ ఉంటుంది, జలియన్ వాలాబాగ్కి పక్కనే ఉంటుంది స్వర్ణ దేవాలయం. నాకు తెలియక ఏం చేశాను, ఎవన్నో ఒకడిని నా శిష్యుడిని, ఏమయ్యా స్వర్ణ దేవాలయానికి వెళ్ళావు కదా ఎంత దూరం అంటే, ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చి రిక్షా ఎక్కండి అన్నాడు. 10 రూపాయలు ఇస్తే తీరా చూస్తే వాడు ఏముంది, ఇక్కడ ఎక్కించుకుని అక్కడ దింపాడు, 10 రూపాయలు క్షవరం. ఇది నేను ఎప్పుడు మాట, 11 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం 10 రూపాయలు అంటే ఎక్కువే. ఇప్పుడంటే 100 రూపాయలైనా విలువ లేదు కానీ నాకు అనుమానం వచ్చి ఎదురుకుండా అని చెప్పచ్చు కదంటే, నేను 10 రూపాయలు ఇచ్చాను కదండి వాడికి, మీకు కూడా 10 రూపాయలు క్షవరం అవుద్ది ఏంటంటే అన్నాడు. అందుకంటే ఇలాంటి శిష్యులు ఉన్నారండి అప్పుడప్పుడు కొంతమంది, వాడు 10 రూపాయలు ఇచ్చి రిక్షా ఎక్కాడు కనుక గురువు గారికి ఆ 10 రూపాయలు వేస్తా పోతే ఎలాగా అని రిక్షా ఎక్కించేట. అందువల్ల చాలామంది ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గోపికలు ఏకాంత భక్తురాలు, ఎంత జ్ఞానమో ఇందాకే చెప్పాను కనుక గోపికల యొక్క భక్తిని వాళ్ళ యొక్క జీవాత్మ పరమాత్మ తత్వజ్ఞానాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. కానీ మమ్మల్ని విడిచిపెట్టి ఒక్క రాధికనే తీసుకెళ్లాడనే బాధ ఉందిగా, ఇప్పుడు ఆ రాధిక కూడా కృష్ణుడి చేత విడువబడి ఏడుస్తోంది కనుక వీళ్ళందరికీ ఒక్క క్షణం ఆనందం వచ్చింది. అమ్మాయి అందరము కృష్ణుడికి దూరమయ్యా, గొడవలేదు, పడితే అందరం కష్టపడాలి లేదా అందరం సుఖపడాలి, కరెంట్ అంటూ పోతే అందరికీ పోవాలి కానీ అందరికీ పోయి ఒకింట్లో ఉంటేలాగా, అదనమాట రహస్యం. అందుకని వీళ్ళంతా రాధిక దగ్గరకు వచ్చి, నువ్వా రాధిక, అయ్యో ఎవరు అనుకున్నావంటే ఆవిడ ఎందుకే దెప్పుతారందట, మరి దెప్పకేం చేయం, మమ్మల్ని విడిచిపెట్టి నిన్ను తీసుకెళ్ళాడుగా, ఏం జరిగిందంటే, ఏం జరిగింది ఏమిటి, నా కర్మయోగం మిమ్మల్ని విడిచిపెట్టి నన్ను మోసుకెళ్ళిన కృష్ణుణ్ణి చూచి అహంకరించి కృష్ణ నడవలేను అని ఆయన పవిత్ర హస్తాల మీద చేతుల మీద కాళ్ళు పెట్టి భుజం ఎక్కాను, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ అహంకారాన్ని తొలగించడానికి ఆయన అదృశ్యమైపోయాడు, నేను అడవిలో పడ్డాను. అక్కయ్యా మన అందరిది ఒకటే బతుకు, అందరినీ విడిచిపెట్టాడు ఆ పరమాత్మ, ఈ జీవులం అందరం ఆయన కోసం తహతహలాడుదాం అనగానే అప్పుడు వాళ్ళు అన్న ఒక గొప్ప గేయం, ఆ శ్లోకం గీత గోవిందంలో మహాత్ముడు జయదేవుడు అద్భుతంగా రాశాడు. అసలు అటువంటి గీతం మనకి భాగవతం చదివితేనే అప్పుడు గీత గోవిందంలో ఇంత బాగా రాశాడనిపిస్తుంది. ఏమి తత్వజ్ఞానం అండి, అపూర్వమైన జీవాత్మ పరమాత్మ యొక్క అనుసంధానానికి సంబంధించిన గేయం. అనిల తరళ కువలయనయనేనా జలతిన సాకిసలయశయనేనా, అనిల తరళ కువలయనయనేనా తపతిన సాకిసలయశయనేనా యారమిత వనమాలినాగా, యారమిత వనమాలినా సఖీ, యారమిత వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేనా స్ఫుటతిన సా మలయజ పవనేనా, వికసిత సరసిజ లలిత ముఖేనా స్ఫుటతిన సా మనసిజ విశిఖేనా, అమృత మధుర మృదుతర వచనేనా, అమృత మధుర మృదుతర వచనేనా జ్వలతిన సా మలయజ పవనేనా, యారమిత వనమాలినా సఖీ, యారమిత వనమాలినా సజల జలద సముదయ రుచిరేణా, సజల జలద సముదయ రుచిరేణా దళతిన సా హృది విరహ భరేణా, దళతిన సా హృది విరహ భరేణా సకల భువన జన వరత రుణేనా, సకల భువన జన వరత రుణేనా వహతిన సా రుజమతి కరుణేనా, యారమిత వనమాలినా సఖీ, యారమిత వనమాలినా. వనమాలిన అంటే వనమాల మెడలో వేసుకున్న కృష్ణుని చేత, యా ఏ స్త్రీ, ఇందాక చెప్పగా రాధిక, యా ఏ స్త్రీ శ్రీకృష్ణ పరమాత్మ సాంగత్యంతో బ్రహ్మానందం పొంది ఆయనతో వెళ్ళిందో, ఒక్కసారి ఆయన విడిచిపెట్టగానే ఆవిడ ఆ క్షణమే ఏమైపోయిందిట, తామర పువ్వుల్లాంటి కళ్ళు, కలువ పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన వాడు కృష్ణుడు అంటే, ఆ కలువ పువ్వుల్లాంటి కళ్ళు కూడా మామూలు కళ్ళు కదట. అనిల తరళ కువలయ నయనేన, గాలి అలా విసరగానే కలుగు పువ్వులు ఏమవుతాయి, గాలికి చెరువులో అలా కదులుతూ ఉంటాయి. గాలికి కదులుతున్న కలుగు పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన శ్రీకృష్ణ పరమాత్ముడికి దూరం అయ్యి ఇప్పుడు ఆవిడ పొదలో పడి, ఆ పొదలో అన్ని చిగురుటాకులే, చిగురుటాకుల మీద పడుకుంటే మెత్తగా ఉండాలి కదా, అప్పుడే కాసినటువంటి ఆకులు, అప్పుడే పుట్టినటువంటి చిగుళ్ళ మీద పడుకున్న స్త్రీ హాయిగా ఆనందంగా మెత్తగా ఉన్న పరుపు మీద నిద్రపోవాలి. కానీ కృష్ణుడికి దూరం అవ్వడం వల్ల చిగురుటాకుల మీద పడుకున్నప్పటికీ ఆవిడ పరమ బాధపడిపోతుందట. తపతి అంటే బాగా ఉడికెత్తిపోతుంది ఆవిడ శరీరం, మండిపోతుంది ఆవిడ శరీరం. ఎందుకంటే కృష్ణుడికి దూరం అయితే, పరమాత్మకి దూరమైన జీవుడి పరిస్థితి అలా ఉంటుంది. వాళ్ళకి లౌకిక సుఖాలు ఏ సుఖము సుఖం కాకుండా అయిపోతుంది. ఆ శ్రీకృష్ణుడు వికసిత సరసిజ లలిత ముఖేన, వికసించిన కోమలమైన తామర పువ్వు లాంటి ముఖం కలిగిన వాడు. అటువంటి కృష్ణుడికి దూరం అవ్వడం వల్ల చల్లగాలి వస్తుందట, ఆ చల్లగాలి కూడా ఆవిడికి బాధే కలుగుతోందట. అమృతం వంటి మంచి మాటలు మాట్లాడతాడు ఆ కృష్ణుడు, ఆ మాటలు ఇప్పటిదాకా విన్నది. ఆ మాటలు దూరం అయిపోవడం వల్ల ఆవిడ ఇప్పుడు ఏమైపోయింది, మన్మథ బాణాలకి గురైపోయి చాలా దుఃఖం పొందుతున్నది. కృష్ణుడితో ఇప్పటిదాకా తిరిగింది. ఆ కృష్ణుడు ఎటువంటి వాడు, సజల జలద సముదయ రుచిరేణ, బాగా నీళ్లతో కూడిన వర్షాకాలపు మేఘం వలె నల్లగా ఉన్నాడు, మేఘంలా నల్లగా ఉన్నాడు ఆయన. మేఘములా నల్లగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శరీర కాంతితో ఇప్పటిదాకా పులకించిపోయింది ఆవిడ. ఆయన దూరం కాగానే హృది విరహభరేణ, హృదయం విరహంతో నిండిపోయి చావు దెబ్బలు తింటుందట. దెబ్బలు కొట్టబడినటువంటి స్త్రీలు ఎలా బాధపడతారో హృదయం గాయపడి అంత బాధపడుతోంది ఆవిడ. ఇంకా సమస్త లోకాలలో ఎంత అందగాడు ఎంత పురుషోత్తముడు ఉండడు, అటువంటి సకల భువన జన అన్ని లోకాలలో ఉన్న జనులందరిలోకి గొప్పవాడైన శ్రీకృష్ణ పరమాత్మునికి దూరం అయిపోయి, ఆ యువకునికి ఆ పరమాత్మునికి దూరం అయ్యి ఆవిడ అతికరుణేన చాలా విలాపిస్తూ ఏడుస్తూ జాలిపడుతూ ఆవిడకి అంత కరుణ కలిగింది, జాలి కలిగింది, మానసిక వ్యాధి కలిగింది. ఆ వ్యాధితో కృష్ణ కృష్ణ అని రుజం రోగం పొందింది. కృష్ణుడికి దూరం అయితే రోగాలు వస్తాయన్నమాట, పరమాత్ముడికి దూరం అయిపోయి మానసిక వ్యాధితో కుమిలిపోతోంది. అలా ఆవిడ ఏడవడం లేదు కదా అని సఖీ అని స్త్రీలు ఒకరితో ఒకరు సంబోధించుకుంటూ ఆ రాధికను చూచి వీళ్ళు ఏడ్చారు. అదన్నమాట గీత గోవిందంలో రాశాడు, సఖీ యా రమిత వనమాలిన, ఏ స్త్రీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేమకి రోచుకున్నదో ఆవిడ ఇప్పుడు ఎంత ఏడుస్తోంది, ఎంత కాలిపోతోంది, మన్మథ బాణాలకి గురి ఎంత ఏడుస్తున్నది, ఆవిడ హృదయం ఎలా గాయమయ్యింది, ఆవిడ కరుణతో విలపిస్తోంది అని రకరకాల పదములు వాడి ఏకకాలంలో ఆవిడ యొక్క కరుణంతా వర్ణించారు. ఒక్కదే కదట, ఈ రాధిక శ్రీకృష్ణుడికి దూరమై చందనం నుంచి వచ్చినటువంటి గాలి, చందన వృక్షం ఉంది అక్కడ, గంధం చెట్టు నుంచి గాలి వస్తే ఎలా ఉండాలి, సువాసన ఉంటుంది, ఆ గాలి పీల్చగానే బాధ తొలగాలి. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలిసిన, చందన వృక్షం నుంచి వస్తున్న గాలి తగలగానే ఛీ విషం విషం అని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉందట ఆవిడ. ఎంత చమత్కారం చెప్పమంటారు. ఇందులో ఒక గొప్ప విషయం, చందన వృక్షాలకు ఏమి చుట్టుకుంటాయి ఎప్పుడును, గంధం చెట్లు ఎక్కడుంటే అక్కడ పాములు ఉంటాయి. చందన వృక్షానికి పాములు చుట్టుకున్నాయి. ఇప్పుడు ఆ చందన వృక్షం మీద నుంచి చల్లగాలి వచ్చింది, అది నిజంగా సువాసనతో కూడిన గాలి. ఉత్తప్పుడైతే గాలి పీల్చి ఆనందించాలి, కానీ కృష్ణుడు లేకపోవటం వల్ల ఆ గాలి విషము వలె భావిస్తున్నది. అనగా పాములు చుట్టుకున్నాయి, ఆ పాముల బుసలు నా దగ్గరకు వస్తున్నాయి, నా మనస్సు కూడా కృష్ణుడి లేక బుస కొడుతోంది, ఈ బుసతో కూడిన విషపు గాలి ముక్కులోకి వెళ్ళి చచ్చిపోతాను అనుకుంటుందిట. చంద్రుడు ఎలా ఉన్నాడు ఆకాశంలో, పూర్ణ చంద్రుడు పిండి వెన్నెల కురిపిస్తున్నాడు. ఆ పిండి వెన్నెలు ఎంతో ఆనందం కలిగించాలి కదా, ఛా దుర్మార్గుడ చంద్ర నువ్వు కనిపించకురా అని చంద్రుడిని తిడుతోంది ఇప్పుడు రాధిక. ఎందుకు తిడుతోంది అంటే, కృష్ణుడున్నప్పుడు చంద్రుడి వెన్నెల ఆహ్లాదం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. కృష్ణుడు లేనప్పుడు వెన్నెల కూడా చాలా బాధ కలిగిస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నప్పుడే ఏదైనా ఆనందం అండి. నిజం చెప్పాలంటే ఆస్తి కూడా మనకి ఎప్పుడు ఆనందం కలిగిస్తుంది, నానుకున్న వాళ్ళు ఉంటే. నానుకున్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ధనం సుఖం ఇవ్వదట. అలాగే పరమాత్ముడైన కృష్ణుడు దూరం అయ్యి చంద్రుడి వెన్నెల ఆవిడికి బాధ కలిగిస్తోంది. అదన్నమాట అత్యద్భుతమైన మరొక గీత రూపంలో గీత గోవిందంలో రాశాడు. ఇది కూడా నిజంగా భాగవతం యొక్క సారం అండి. నిజం చెప్పమంటారా, ఈ పాటని భూలోకంలో మానవ మాత్రుడు మళ్ళీ పాడడానికి వీల్లేనంత అందంగా భానుమతి పాడేసింది విప్రనారాయణలో, అంత కృష్ణభక్తురాలు గనక. కృష్ణ తవ విరహే
నా సావిరహే తవదేనా రాధా సా విరహే తవదీనా రాధా సావిరహే తవదీనా నిందతి చందనామిందు కిరణమను విందతి ఖేదమధీరం నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేదమధీరం వ్యాళ నిలయమిళనేన గరళమివా వ్యాళ నిలయ మిళనేన గిరళమివ కలయతి మలయ సమీరం సావిరహే తవదీనా కుసుమ విశిఖ శరతల్పమనల్ప విలాస కళా కమనీయం కుసుమ విశిఖ శరతల్పమనల్ప విలాస కళా కమనీయం వ్రతమివ తవ పరీరంభ సుఖాయ వ్రతమివ తవ పరీరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం సావిరహే తవదీనా ప్రతిపదమిదమపి నిగదతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ తవ చరణే పతితాహం త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తనుదాహం సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా కృష్ణ తవ విరహే దీనా.
అపూర్వ భావన. కృష్ణ చూచావా, ఈ రాధ ఇవాళ ఎంత కుమిలిపోతున్నదో. చందనం వృక్షం నుంచి గాలి వస్తోంది, కానీ ఆ చందనం మీద నుంచి వస్తున్న గాలిని పాము విషంతో కూడిన గాలి కింద భావించి పీల్చడానికి బాధపడుతోంది. నువ్వు లేకపోతే చందనం కూడా ఆవిడికి విషం అయిపోయింది. ఇంకా చంద్రకిరణాలు వెన్నెల ఆవిడికి సహింప శక్యం కాకుండా ఉన్నాయి. నువ్వు లేకపోతే ఏమి సౌభాగ్యం ఉంటుంది ఈ లోకంలో? ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ నువ్వు ఉంటేనే సంపదలు, అవి లేకపోతే ఎందుకు పనికిరాని శవంతో కూడినటువంటి శవానికి చేసిన అలంకారం వంటివి అవన్నీ కూడా. అందుకని చల్లగాలి కూడా రాధికకి ఇప్పుడు ఏమాత్రం ఇష్టం లేకుండా ఉన్నది. ఆవిడ కృష్ణుడు వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, వదిలేసిపోయాడు అన్నాను కదా. ఆ వదిలేసినప్పుడు కింద చిగురుటాకుల మీద పువ్వుల మీద పడిపోయింది ఆవిడ. పూల పారుపు మీద, చిగురుటాకుల పారుపు మీద పడుకున్నది. పూల పారుపు మీద పడుకుంటే హాయిగా మెత్తగా ఉండాలి కదా, కానీ ఆవిడకి ఎలా ఉందిట, ఛీ ఎందుకు ఇది అనిపించిందిట. ఇంతలోనే మళ్ళీ ఏమనుకున్నది, శ్రీకృష్ణుణ్ణి పొందడానికి పూర్వులు ఒక మార్గం చెప్పారు, పూల పారుపు మీద పడుకుని దాని మీద కూర్చున్నంతసేపు కృష్ణస్మరణ చేస్తే కృష్ణుడు తొందరగా లభిస్తాడని. అందుకని మొదట్లో తిట్టుకున్నా మళ్ళీ పువ్వుల మీద పడుకుని వ్రతమివ్వ, ఇది ఒక వ్రతం కింద భావించి కృష్ణ రా రా అని నీకోసమే తలుచుకుని కుమిలిపోతూ కన్నీళ్లు కారుస్తున్నది. అందుకని నీ కౌగిలింత కోసం ఆవిడ ఎంత వ్రతం చేస్తుందయ్యా, పూల పానుపు మీద పడుకునే వ్రతం చేస్తున్నది. పూర్వం మహాత్మురాళ్ళైన ముత్తైదువులు చేసిన వ్రతం చేస్తున్నది. నువ్వు రావాలి, నువ్వు లేకపోతే విరహంతో కుమిలిపోతున్నది.